സദാശിവസമാരംഭാം ശങ്കരാചാര്യമധ്യമാം അസ്മദാചാര്യപരിപുരം വന്ദേ ഗുരുപരംപരാം. ഓം. മൂടവധ്യായം 41 ശ്ലോകം. തസ്മാത് ത്വമിന്ദ്രിയാണ്യാദൌ നിയമ്യ ഭരതർഷഭ ആത്മാനം പ്രജഹിഹ്യേനം. ജ്ഞാന വിജ്ഞാന നാശനം.
മനമുന്തുന്നటువంటి ఈ ప్రపంచం దుఃఖాన్నిస్తుందా సుఖాన్నిస్తుందా అనే ప్రశ్న వేసుకుంటే ఈ ప్రపంచం దుఃఖ కారణము కాదు సుఖ కారణము కాదు. ఈ ప్రపంచంలో మనం చూసే వస్తువులు కాని మనుషులు కాని మరే పదార్థాలైనా కూడా మనకు సుఖాన్నిస్తున్నాయా దుఃఖాన్నిస్తున్నాయా అంటే శాస్త్రం అంటుంది ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులు కాని మనుషులు కాని మరేదైనా కాని నీకు దుఃఖాన్ని ఇవ్వదు సుఖాన్ని ఇవ్వదు. అది దుఃఖ కారణము కాదు సుఖ కారణము కాదు. అది ఎప్పుడు దుఃఖాన్ని ఇస్తుంది సుఖాన్ని ఇస్తుంది నీకంటే నీ మనస్సు మీద ఆధారపడింది. నీ యొక్క రాగద్వేషాలు దానికి ఆపాదిస్తావు. నువ్వు నీకు ఇష్టమైనదేమో సుఖమిస్తుంది అనుకుంటావు, నీకు ఇష్టం కానిదేమో దుఃఖాన్ని ఇస్తుందని చెప్పి అనుకుంటున్నావు. నీ యొక్క అనురాగము ద్వేషాలని ఆ వస్తువు మీద ఆపాదించి ఇది సుఖ కారణం ఇది దుఃఖ కారణం అని నువ్వు నిర్ణయించుకుంటున్నావు. అలా ఎలా చెప్తామండి? వాటిట్లోనే కదా దుఃఖం సుఖం వస్తున్నది అంటే దీనికి ఒక యుక్తి చెప్తాం. అది సుఖ కారణమే అయితే అందరికీ సుఖాన్ని ఇవ్వాలిగా. ఆ వస్తువు ఆ వ్యక్తే సుఖ కారణం అయితే మన సుఖం దుఃఖం బయటే ఉంటే ఆ సుఖం ఇచ్చే వస్తువు అయితే అందరికీ సుఖం ఇవ్వాలిగా. మరి ఆ వస్తువు అందరికి ఎందుకు సుఖం ఇవ్వడం లేదు? రసగుల్లా తింటే సుఖం ఇస్తుంది వస్తుంది అంటే సుఖమే కదండి. ఆ స్వీట్ తింటే ఎంత ఆనందంగా ఉంటుంది అన్నాడు. అదే బాగా షుగర్ ఉన్న వ్యక్తికి అది సుఖ కారణమా దుఃఖ కారణమా? దుఃఖ కారణం. షుగర్ ఉన్న వాడికి రసగుల్లా దుఃఖ కారణం. కనుక ఇప్పుడు రసగుల్లాలో సుఖం ఉన్నదా దుఃఖం ఉన్నదా? రసగుల్లాలో సుఖము లేదు దుఃఖము లేదు. నీకు సుఖం ఉన్నదని నీకు అనిపిస్తున్నది, వాడికి దుఃఖం ఉన్నది అని అనిపిస్తున్నది. అంటే వాడి మనస్సుకి అనుగుణంగా వాడి శరీరానికి అనుగుణంగా అది దుఃఖ కారణమైంది. నీ మనస్సుకి నీ శరీరానికి అనుగుణంగా అది సుఖ కారణమైంది. ఇప్పుడు రసగుల్లాలో ఉన్నదా దుఃఖం సుఖం ఈ వ్యక్తుల్లో ఉన్నదా? వ్యక్తులలో ఉన్నది. అదేవిధంగా అన్ని వస్తువులు తీసుకోండి ఈ ప్రపంచంలో. ఒక వ్యక్తికి ఇష్టం అయితే మరొక వ్యక్తికి ఇష్టం లేదు. ఒక వ్యక్తికి అనుకూలంగా ఉంటే మరొక వ్యక్తికి అననుకూలంగా ఉన్నది అనుకూలంగా లేదు. కనుక వస్తువుల్లో మనుషుల్లో సుఖ దుఃఖాలు లేవు. అక్కడ ఇది ఆనందాన్ని ఇచ్చేది దుఃఖాన్ని ఇచ్చేది అనేది అందులో లేదు, నీ మనస్సులో ఉంది. నీ మనస్సు ఎప్పుడైతే ఆనందంగా ఉంటుందో, మంచి సినిమా చూస్తూ ఉన్నాం అది బాగుంది అనుకున్నాం, సీరియల్ అనుకుందాం, ఓకే సీరియల్ రేపు ఎలా ఉంటుందో రేపు ఏమవుతుందో సీరియల్లో అని చెప్పి ఆలోచిస్తున్నాం. ఆ సీరియల్లో బాగా ఆనందంగా చూసాం, రేపు కరెక్ట్గా ఆ టైంకి తలనొప్పి వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఆ సీరియల్ దుఃఖాన్ని ఇస్తుందో సుఖాన్ని ఇస్తుందో? మనకు ఈవేళ సుఖాన్ని ఇచ్చిన సీరియల్ రేపు విపరీతమైన మైగ్రేన్ హెడేక్ ఉన్నప్పుడు ఏం చేస్తాం? స్విచ్ ఆఫ్ చేసి కూర్చుంటాం. సీరియల్ వద్దు ఏం వద్దు, నా తలనొప్పి ఒక సీరియల్, మైగ్రేన్ హెడేక్ సీరియల్గా వస్తుంది తెలుసు కదా. మైగ్రేన్ హెడేక్ వస్తే సీరియల్గా వస్తుంది అన్నమాట. అట్లా అందుకని ఆ రోజు ఆ సీరియలే దుఃఖాన్ని ఇస్తున్నది, అందులో ఆనందం కనపడటం లేదు నాకు. కనుక ఇప్పుడు సీరియల్లో దుఃఖం సుఖం ఉన్నదా లేకపోతే నీ మనసులో ఉన్నదా చెప్పు? మనస్సులోనే ఉంది. ఇలా మనం యుక్తిపరంగా ఆలోచిస్తే మన యొక్క అనురాగము మన యొక్క ద్వేషమే వస్తువులో ఉన్నట్లుగా మనకు కనపడుతోంది అంటున్నది శాస్త్రం. కనుక అర్జున, నీ ఇంద్రియాలను నియంత్రించు మొదట. ఆ వస్తువు సుఖాన్నిచ్చేదని చెప్పి దాని మీద పాకులాడవాకు, ద్వేషాన్నిచ్చేదని చెప్పి దాన్ని దూషించవాకు. అది ద్వేషాన్ని దూషించను వద్దు, ప్రేమించను వద్దు, దాన్ని దానిగా చూడు. నీ యొక్క రాగద్వేషాలన్నీ ముందు నియంత్రించు. రాగద్వేషాలు నియంత్రించాలి అంటే నీ ఇంద్రియాలని జయించు ముందు, నీ మనస్సుని బుద్ధిని జయించు. లేకపోతే అవి నీ యొక్క జ్ఞానాన్ని విజ్ఞానాన్ని రెండింటినీ నాశనం చేస్తాయి అన్నారు. ఈ యొక్క 40వ శ్లోకంలో మనం చూస్తున్నాం. ఈ కామమైన దాన్ని అధర్మం అంటే దురాశతో కూడినటువంటి కామాన్ని, లేక అధర్మంతో కూడినటువంటి కామాన్ని ఎలా మనం దాన్ని సరిచేయాలి, దానివల్ల నాకు నష్టం కలుగుతోంది, నాకు శత్రువు అవుతున్నది అది, కనుక దాన్ని ఎలా మనం హ్యాండిల్ చేయాలి అంటే, ఇక్కడ అధార్మిక కామం అంటే దురాశ అంటాం, దుఃఖమునకు చేటు. దురాశ దుఃఖమునకు చేటు. ఈ దురాశ అనేది ఎందుకు వచ్చిందంటే రాగం, విపరీతమైన రాగం, అనురాగం ఆ వస్తువు మీద, ఆ మనిషి మీద విపరీతమైనటువంటి నేను కోరికను పెంచుకోవడం వల్ల అది దుఃఖానికి కారణమవుతున్నది. అది వీడిపోతే నేను దుఃఖం పడతాను. దీనికి కారణం ఇంద్రియాలు. ఆ ఇంద్రియాల వెనక ఉన్న మనస్సు, మనస్సు వెనక ఉన్న బుద్ధి. కనుక ఇవన్నింటిని నువ్వు నియంత్రించు దమా అన్నారు. దమా అంటే ఇంద్రియాలను నిగ్రహించు. చూసినదెల్లా కొనాలని చెప్పి, పొందాలని చెప్తే కోరుకోవాలి. గులాబీ పుష్పం బాగా ఉంటుంది, ఆనందంగా కలర్, అది కలర్ఫుల్గా ఉంటుంది. దాని క్రింద ఒక ముళ్ళు కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకో. మనం అనుభవించబోయే సుఖాలన్నిటి వెనకాల ఒక కష్టం, దుఃఖం ఉంటుంది. కనుక అది గ్రహించి జాగ్రత్తగా దాన్ని ముళ్ళు గుచ్చుకోకుండా తీయాలి. ఇంకా మంచి పని ఏంటంటే దాన్ని అక్కడ ఉన్నప్పుడే వాసన చూసి ఆనందించు. కోసి తనలో పెట్టుకుంటే గంట సేపు కూడా ఉండదు. అదే చెట్టుకుంటే కనీస 24 గంటలన్నా ఉంటుంది. కళ్ళతో చూస్తూ ఆనందించవచ్చు. తనలో పెట్టుకుంటే నువ్వు చూసుకోలేవు కదా. మనకేమో కోసి తనలో పెట్టుకుంటే ఆనందం అనుకుంటారు. తనలో పెట్టుకుంటే నువ్వు చూసుకుంటావా అసలు? అసలు విషయం చూడండి, మనం తనలో పెట్టుకుంటాం, వాసన వస్తుందండి అని అన్నట. ఎంతసేపు వస్తుంది వాసన? కొంచెంసేపు వస్తుంది, తర్వాత పోతుంది. కనుక ఈ కోరికలు అనేటువంటిది మనిషికి సుఖాన్ని దుఃఖాన్ని ఇస్తూ ఉన్నాయి, వస్తూ పోతూ ఉంటాయి. ఈ వీటిని కొంతవరకు నిగ్రహించు. అతి ఆశ పెట్టుకోవాకు, దురాశ పెట్టుకోవాకు, నిగ్రహించు అన్నారు. దానికి ఏం చెప్పారు ఇక్కడ? దమా అన్నారు. దమా అంటే ఇంద్రియ నిగ్రహం. తస్మాత్ ఇంద్రియాణి ఆదౌ నియమ్య. నియమ్య అంటే నిగ్రహించు. ఆదౌ అంటే మొదట్లో, ముందుగా చేయవలసిన ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అండి. ఇంట్లో మనకు కూడా ఏదైనా కోసుకుంటే ఏం చేస్తాం? ముందు ఏదో గుడ్డ తీసుకొచ్చి నీళ్ళల్లో కడిపి చూసేసి కట్టేస్తాం ఫస్ట్ ఎయిడ్. తర్వాత అంటారు డాక్టర్ ఇంజక్షన్ చేయించుకో వెళ్ళి, ఆ మేకు గుచ్చుకుంటే ఇంజక్షన్ చేయించుకోవాలి, లేకపోతే లోపలికి వెళ్ళి ఉంటే దానికి ఆపరేషన్ చేయాలంటారు. అది తర్వాత సంగతి, ముందు ఫస్ట్ ఎయిడ్ చేయాలి. ఫస్ట్ ఎయిడ్ ఏమిటి ఇక్కడ? ఆదౌ ఇంద్రియాలను నిగ్రహించు. ఏమండి మెయిన్ ట్రీట్మెంట్ ఏమిటండి అంటే తర్వాత చెప్తారు మెయిన్ ట్రీట్మెంట్. ఇది ఫస్ట్ ట్రీట్మెంట్, టెంపరీ ట్రీట్మెంట్ అన్నమాట. ప్రాథమిక చికిత్స అంటారు తెలుగులో దీన్ని. తర్వాత ఏం చేయాలి? ఇంద్రియాణి ప్రథమం, నియమ్య ఆదౌ. ఆదౌ అంటే ముందుగా. నియమించు అంటే నియమనము చెయ్యి. ఎందుకనంటే పాప్మానం ప్రజహి ఏనం. ఏనం ఈ యొక్క కామమును, ఈ పాపానికి కారణమైనటువంటి, పాపకర్మలు చెయ్యడానికి కారణమైనటువంటి ఈ దురాశ ఉన్నది చూసావు, ఈ ఆశ, ఈ కోరిక, ఈ కామాన్ని వదిలిపెట్టు. ప్రజహి వదిలిపెట్టవలసినది అన్నారు. ఏనం ఈ పాపాన్ని చేయించేటటువంటి, పాపపూరితమైనటువంటి ఈ కామమును వదిలిపెట్టవలసినది. ప్రజహి అంటే నువ్వు వదిలిపెట్టవలసినది అని అంటున్నాడు. ఎందుకని? జ్ఞాన విజ్ఞాన నాశనం. ఇది జ్ఞానాన్ని విజ్ఞాన్ని రెండింటినీ నాశనం చేస్తుంది అన్నారు. ఇప్పుడు జ్ఞానం విజ్ఞానం అంటే మనకు తెలిసిన జ్ఞానం లోక జ్ఞానం, విజ్ఞానం అంటే సైన్స్ జ్ఞానం అనుకుంటాం. మనకు తెలిసిన పదాలు ఈ రెండే కదా. జ్ఞానం అంటే లౌకిక జ్ఞానం, విజ్ఞానం అంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్, భూగోళ శాస్త్రం, ఖగోళ శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం అని మనం చదువుకున్నాం కదా చిన్నప్పుడు. అది అనుకుంటాం మనం, అసలు అది కాదు. ఇక్కడ జ్ఞానం విజ్ఞానం అంటే, ఇక్కడ జ్ఞానం అంటే బ్రహ్మము ఉన్నది, దేవుడు ఉన్నాడు అనేది జ్ఞానం. దేవుడు ఉన్నాడు, బ్రహ్మము ఉన్నది అనే జ్ఞానం, పరోక్ష జ్ఞానం, జ్ఞానం. ఆ బ్రహ్మము నేనే అనేటువంటిది విజ్ఞానం. బ్రహ్మ అస్మి, బ్రహ్మ అస్తి అంటే అది జ్ఞానం. బ్రహ్మ అస్మి అంటే విజ్ఞానం, అంటే అపరోక్ష జ్ఞానం. క్రిందటి వారం చెప్పాను, జ్ఞానం అంటే పరోక్ష జ్ఞానమని, విజ్ఞానం అంటే అపరోక్ష జ్ఞానమని చెప్పాను. పరోక్ష జ్ఞానం అంటే ఏమిటి? బ్రహ్మ ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, ఎక్కడున్నాడు అన్నాడు, కైలాసంలోనో ఎక్కడో, వైకుంఠంలోనో ఎక్కడో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, లేకపోతే అంతటా ఉన్నాడు అంటాం. అది పరోక్ష జ్ఞానం, మనం చూడలే. అయితే నమ్మకం ఉన్నది మనకు, శ్రద్ధతో భగవంతుడు ఉన్నాడు లేక బ్రహ్మము ఉన్నాడు అంటాం, అది జ్ఞానం. ఆ జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకోవాలంటే శాస్త్రం వినాలి బాగా. ఆ బ్రహ్మము ఎక్కడో వైకుంఠం కైలాసంలో కాదు, ఇక్కడే ఉన్నాడు, నీ లోపలే ఉన్నాడు, అది నీవే అయి ఉన్నావు, అది అపరోక్ష జ్ఞానం. అప్పుడు గురువుగారు తత్ త్వం అసి అని చెప్తారు, నువ్వే ఆ బ్రహ్మము అని చెప్పినప్పుడు ఈ శిష్యుడు ఏం చెప్పాలి? నేనే ఆ బ్రహ్మాన్ని, అస్మి, ఆ బ్రహ్మమును నేనే అయ్యున్నాను అని తెలుసుకోవాలి శిష్యుడు. ఆ బ్రహ్మమును నేనే అయ్యున్నాను, బ్రహ్మ అహమస్మి, ఇది అపరోక్ష జ్ఞానం, విజ్ఞానం. ఈ యొక్క కామం అనేది ఉంది చూసావా, కోరికలను పెంచి, దురాశను పెంచి, ప్రాపంచమైన విషయాల వైపు నిన్ను లాగేస్తున్న ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్నీ కూడా ఈ జ్ఞానంని రానివ్వవు, విజ్ఞానాన్ని పొందనివ్వవు. నీకు పరోక్ష జ్ఞానము రాదు, అపరోక్ష జ్ఞానము రాదు, ఏ జ్ఞానము రాదు. జ్ఞాన విజ్ఞాన నాశనం అన్నాడు చూసారా, నాశనం చేస్తుంది ఇది అన్నాడు. అందుకని ఏం చేయాలి? నువ్వు వదిలిపెట్టు ప్రజహి, అది నిన్ను ఆత్మజ్ఞానం పొందకుండా చేస్తుంది. కనుక పరోక్ష జ్ఞానం కానీ అపరోక్ష జ్ఞానం కానీ ఈ రెండిటికి ఆస్కారం లేకుండా చేస్తున్నది కనుక ఆ దురాశను వదిలిపెట్టు. దురాశ దుఃఖమునకు చేటు అని చదువుతాము, కాపీ రైటింగ్ రాసుంటాము, చిన్నప్పుడు రాసాం, దురాశ దుఃఖమునకు చేటు, దురాశ దుఃఖమునకు చేటు, ఎన్నిసార్లు రాసామో కాపీ రైటింగ్. అయినా అది పాటించడానికి వచ్చేటప్పటి ఆ ఆశ పోవడం లేదు. ధనం మీద ఆశ, ఆస్తి మీద, భూముల మీద, బంగారం మీద, వస్తువుల మీద అత్యంతమైన ఆశ, పిల్లల మీద ఆశ, విత్తైషణాయాశ్చ పుత్రైషణాయాశ్చ ఇన్ని లోకైషణాయాశ్చ అన్నారు. ఈ లోకాలు, పెద్ద పెద్ద లోకాలు పొందాలని, అక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలని, లేకపోతే పిల్లలు, మనవరాళ్ళు, మనవళ్ళు కావాలని ఒకే ఆశ, ధనం కావాలని విపరీతమైన ఆశ. ఈ ఆశని వదిలిపెట్టు, వచ్చిన దాన్ని ఆనందంగా అనుభవించి, ఏదైతే లభిస్తున్నదో అదే నాది, నాది కాని దానికోసం నేను పాకులాడని అవసరం లేదు, దిగులు పడని అవసరం లేదు. అందుకని మనస్సుని నియమనం చెయ్యాలి, ముందు ఇంద్రియాలను నియమించు. అలా చెప్పిన తర్వాత ఇప్పుడు చెప్తున్నారు, ఈ ఇంద్రియాలు చాలా గొప్పవి అర్జున, ఈ విషయాల కంటే ఇంద్రియాలు చాలా గొప్పవి, శ్రేష్టమైనవి. ఈ ఇంద్రియాల కంటే మనసు శ్రేష్టమైంది, మనసు కంటే బుద్ధి శ్రేష్టమైంది, బుద్ధి కంటే ఆత్మ శ్రేష్టమైంది. నీకు శ్రేష్టమైనది కావాలా, శ్రేష్టం కానిది కావాలా? శ్రేష్టమైనదే కావాలండి నాకు అన్నాడు. అందుకని మన శాస్త్రంలో నాలుగు పురుషార్థాలు చెప్పబడినాయి, ధర్మ, అర్థ, కామ, మోక్ష. నాలుగు పురుషార్థాల కోసం నువ్వు ప్రయత్నం చేయి. అర్థం అంటే ధనాన్ని సంపాదించడం, ధనాన్ని సంపాదించుకోవడం. కామం అంటే ఆ వచ్చిన ధనాన్ని ఆనందంగా అనుభవించడం, ఎంటర్టైన్మెంట్, వినోదం. ధనం ఉంటే టీవీ కొనుక్కుంటాం, టీవీ చూస్తాం, చూడడం కామం, వినోదం. అది ఎలా వచ్చింది? టీవీ అంటే ధనం ఉంటే వచ్చింది, డబ్బులు ఇస్తే వచ్చింది. ఊరికి ఎవరు ఇవ్వరు కదా, ఇచ్చిన ఎలక్షన్లో అప్పుడు ఇస్తారు వాళ్ళు, ఎవరో అందరికీ ఇవ్వరు కదా అది కూడా. సో ఒకటి ఇస్తారు, అన్నీ ఇవ్వరు కదా, ఇంటికి కావాల్సినవి అన్నీ ఇవ్వరు కదా. ఇక్కడికి ఏదైనా కొనుక్కోవాలంటే ధనం కావాలి, అర్థం అంటారు దాన్ని. కామం అంటే ఈ ధనాన్ని సంపాదించిన తర్వాత దాన్ని అనుభవించడం కోసమే కదా కొనుక్కుంటాం. ఏదైనా కూడా ధనాన్ని సంపాదించేది దేనికండి? దాని మూలంగా కొన్ని వస్తువుల్ని మనం సమకూర్చుకొని ఆనందాన్ని పొందడానికి. కనుక ఈ ఆనందం అనేది వినోదం, ఈ వినోదమే కామం అన్నాం ఇక్కడ. కనుక ఇది తప్పు కాదు, ఈ ధనాన్ని సంపాదించుకోవడం, వినోదాన్ని అనుభవించడం తప్పు కాదు. కానీ అదే పరమావధిగా జీవితాంతం పెట్టుకోకూడదు, దానికి నియంత్రణ ఉండాలి, అతిగా ఉండకూడదు. ఈ రెండుకంటే కూడా ఇంకా రెండు గమ్యాలు ఉన్నాయి నీకు, ఈ రెండింటి ద్వారా నువ్వు ఎదిగి వేటి వల్ల అర్థకామాల వల్ల నువ్వు ఎదగాలి. అంటే శరీరానికి పోషణ చేయాలి కదండి, ఆహారం ఇవ్వాలి కదా, దీనికి రక్షణ ఇవ్వాలి కదా, అందుకని ధనము కావాలి. ఆ ధనం వల్ల నేను ఈ శరీరానికి పోషణ చేయాలి కాబట్టి కామం ఉంది, వినోదం కావాలి కొంచెం. అసలు వినోదం లేకపోతే మనిషికి పిచ్చెక్కుతుంది, అందుకని కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి. కనుక సమకూర్చుకో ఈ రెండింటిని. దీన్ని ప్రేయస్ అంటారు. ప్రేయస్, ప్రేయస్ అంటే ఏంటి? ప్రాపంచిక సుఖాల కోసం మనం పనిచేసి దాన్ని పొందటం ప్రేయస్ అంటారు. ప్రేయస్ అంటే లౌకిక భౌతిక సుఖాలు, ఈ ధనము కామము. శ్రేయస్ అని రెండు గమ్యాలు ఉన్నాయి నాయన. ఈ ప్రేయస్ తర్వాత శ్రేయస్సు కూడా నువ్వు ప్రయత్నం చేయాలి. ఏమిటా శ్రేయస్ అంటే? ధర్మము మోక్షము. ధర్మం అంటే విలువలను పాటించు, నీతి నిజాయితీ, ఈ ధర్మాన్ని పాటిస్తూ ఉండు. ఈ యొక్క కోరికలను తీర్చుకో, అవసరమైనంత ధనాన్ని సంపాదించుకో. ఈ రెండు దేనికి అంటే ధర్మం కోసం. ధనం ధర్మార్థం, ధర్మం ఆహార సంపాదనార్థం, ఆహార ప్రాణ సంధారణార్థం. ప్రాణం దేనికి రా సంధారణం అంటే ప్రాణం ఎందుకు నిలుపుకోవాలంటే జ్ఞానాన్ని పొందడానికి, మోక్షాన్ని పొందడానికి చివరి గమ్యం. కనుక ధర్మం విలువలను పాటిస్తూ మోక్షాన్ని పొందాలి, అప్పుడే జ్ఞానం విజ్ఞానం మనకు లభిస్తాయి. ఇది ది శ్రేయస్ అంటారు. రెండు ప్రేయస్సు, రెండు శ్రేయస్సు. మొదటిది చివరిది శ్రేయస్సు, రెండు మధ్యలో ఉన్న రెండు మూడు ప్రేయస్సు. మొదట ప్రేయస్సు కోసం ప్రయత్నం చేయి. చిన్నగా ఉన్నప్పుడు చదువుకుంటూ ఉంటాం, ఉద్యోగం ఉంటాం, ధనం సంపాదిస్తాం, ప్రేయస్సు కోసమే అందరూ పనిచేస్తారు. ఏమండి ఆహారం లేకుండా మీరు మాత్రం తత్వమసి తత్వమసి అంటే అర్థమవుతుందా? కాదు కదా. హాయిగా బ్రేక్ఫాస్ట్ చేసి వస్తేనే కదా ఇక్కడ కూర్చొని వింటారు. ఇప్పుడు ఇంత హాయి కూర్చున్నా అంటే ఫ్యాను లైట్లు అన్నీ ఇస్తే కదా కూర్చున్నాం హాయిగా, ఇవి కావాలి కదా మరి. కనుక ప్రేయస్సు మొదట ప్రయత్నం. ఈ ప్రేయస్సుని ఇప్పుడు దీన్ని మనం ఎందుకు ఉపయోగించుకోవాలి? ధర్మానికి మోక్షానికి. చూస్తారా, ప్రేయస్సును సమకూర్చుకున్న తర్వాత ఆ వచ్చిన ప్రేయస్సుతో శ్రేయస్సు కోసం ప్రయత్నం చేసేవాడే వివేకి అన్నాం. ప్రేయస్సుని సమకూర్చుకున్న తర్వాత అంటే అర్థకామాలను సమకూర్చుకున్న తర్వాత అంటే శరీర సౌఖ్యం కొంత కావాలి, అది చూసుకున్న తర్వాత శ్రేయస్సు కోసం పనిచేయి, ధర్మ మోక్షాల కోసం పనిచేయి. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? ఈ ప్రేయస్సులోనే కాలమంతా వెళ్ళబుచ్చి, కాలమంతా గడిపి దుఃఖపడుతున్నాడు, శ్రేయస్సును మర్చిపోయినాడు. శాస్త్రం ఏముంటుంది? నీ దుఃఖానికి కారణం ఈ రెండు మర్చిపోవడం వల్లనే. ఎప్పుడైతే నువ్వు శ్రేయస్సును మర్చిపోయినావో, ధర్మ మోక్షాలని, ఈ యొక్క అర్థకామాల్లోనే నీ సమయం అంతా అయిపోతున్నది, నీ శక్తి అంతా దీనికే ఇస్తున్నావు. ఈ ప్రేయస్సు దేనికిచ్చాను నేను? శ్రేయస్సు కోసం. అందుకని ప్రేయస్సు కొంతవరకు క్షేమం, అతిగా ఉంటే అది హానికరం. శ్రేయస్సు కోసం పనిచేయాలి. ఆ శ్రేయస్సు ఏమిటి అంటే, మోక్షం ఏమిటి అంటే, స్వతంత్రతను పొందడమే. లిబరేషన్ అంటారు, మోక్షం అంటారు. మోక్షం ఎలా వస్తుంది? ధర్మాన్ని పాటిస్తే, విలువలను పాటిస్తే మోక్షం వస్తుంది. అప్పుడు జ్ఞానం విజ్ఞానం వస్తుంది. కనుక ధర్మము మోక్షం అనేది శ్రేయస్సు, అది ఎలా వస్తుంది? ఫస్ట్ ఎయిడ్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ అంటే ఏమిటి? దమ శమ వివేక. వివేకాన్ని పాటించు, వివేకంతో దీన్ని కామాన్ని జయించు, మనస్సును జయించి. శమ అంటే మనోనిగ్రహం చేసి, ఇంద్రియాల నిగ్రహం చేసి, ఏది ఎంతవరకు మనకు అవసరమో అంతవరకే. కోరికల వెంట మనం పరిగెత్తకూడదు కాని మన ఆధీనంలో ఉండాలి కోరికలు. నిధిశాల సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా, నిజముగా తెలపదే మనసా, ఆయన మనసును ఆయనే అడుగుతున్నాడు త్యాగరాజుల వారు. ఓ మనసా నాకు చెప్పు, నిధి చాలా సుఖమా అంటే ప్రేయస్సు సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా అంటే మోక్షము సుఖమా, నిజంగా చెప్పు. అబద్ధం చెప్పావంటే మళ్ళీ కష్టం నాకు, నిజముగా తెలుపవే మనసా, నాకు నిజంగా చెప్పమ్మా ఓ మనసా అని అడుగుతున్నారు. ఆయన కనుక్కున్నారు చివరికి, అలా భక్తి ఉండడం వల్ల వారు కనుక్కున్నారు శ్రేయస్సే మంచిది, రాముని సన్నిధే మంచిదని తెలుసుకున్నారు. ఎవరు? త్యాగరాజుల వారు. ఎవరైనా? త్రిమూర్తుల్లో ఒకరు. గాన త్రిమూర్తుల్లో శ్యామా శాస్త్రి, త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితర్ ఈ ముగ్గురులో వీరొకరు తెలుగులో కీర్తనలు రాశారు. కనుక ఈ నిధి అనేటువంటిది ప్రేయస్సుకు సంబంధించింది. శ్రేయస్సు అనేది ఎలా పొందాలి? ఇప్పుడు ట్రీట్మెంట్, మెయిన్ ట్రీట్మెంట్, ఆత్మజ్ఞానమే ఫైనల్ ట్రీట్మెంట్ అన్నారు. ఈ శమాధమ వివేకలన్నీ కూడా కొంతవరకు నీకు సాధన చతుష్టయ సంపత్తికి ఉపయోగపడతాయి, నీకు జ్ఞాన యోగ్యతనిస్తాయి. దీనితో సరిపోదు, నువ్వు క్లాసుకి వెళ్ళి కూర్చొని వినాల్సిందే ఆ ఆత్మను గురించి తెలుసుకోవాలి, ఈ ఆత్మ అన్నిటికంటే శ్రేయస్సు శ్రేష్టమైనది అని తెలుసుకో అంటున్నారు 42-43 శ్లోకాల్లో. 42వ శ్లోకంలో శాశ్వత చికిత్స పరిష్కారాన్ని చెప్తున్నారు. చదువుతాం 2వ శ్లోకం.
ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్సు పరా బుద్ధిః యో బుద్ధే పరతస్తు సః.
ఇంద్రియాణి పరాణి ఆహుః, మొదటి మెట్టు. ఇక్కడ స్టెప్ బై స్టెప్ తెలుసుకోవాలి మనం. ఈ శాశ్వత పరిష్కారం అంటే మనిషికి సుఖాన్ని ఇచ్చేది ఆనందాన్ని ఇచ్చేది ఏమిటయ్యా అంటే ఆత్మజ్ఞానం. ఆ ఆత్మ శ్రేష్టమని నువ్వు తెలుసుకోవాలి, అది చివరి మెట్టు. ముందు మొదటి మెట్టులో ఈ ఇంద్రియాలను జయించమన్నాను కదా, దేని నుంచి? ఆ విషయాల నుంచి జయించమన్నాను. ఇక్కడ ఒకదానికంటే ఒకటి శ్రేష్టమైనదని చెప్తున్నారు. పరహ అంటే శ్రేష్టం, ఉన్నతమైనది అని అర్థం. ఒకదానికంటే ఒకటి ఉన్నతమైనది అని చెప్పేటప్పుడు మొదటి దానికంటే రెండవది ఉన్నతమైనది అన్నప్పుడు మొదటిది స్థూలమైనటువంటిది, రెండవది సూక్ష్మమైనటువంటిది. రెండవ దానికంటే మూడవది శ్రేష్టం అని చెప్తే రెండవది సూక్ష్మం, మూడవది సూక్ష్మతరం అన్నారు. ఇంకా సూక్ష్మమైనది మూడవ దానికంటే నాలుగవది శ్రేష్టం అని చెప్తే మూడవది సూక్ష్మతరం అయితే రెండవది సూక్ష్మతరం అయితే మూడవది సూక్ష్మతమం అవుతుంది. అంటే అత్యంత సూక్ష్మం ఉన్నారు. స్థూలం, సూక్ష్మం, అతి సూక్ష్మం, అత్యంత సూక్ష్మం ఉన్నారు. ఏదైతే అత్యంత సూక్ష్మమో అది అత్యంత శ్రేష్టం ఉన్నారు. అలా చెప్పాలి ఇప్పుడు. కనుక నువ్వు చూసే విషయాలన్నీ చూసావా, ఇవన్నీ కూడా బాహ్యంగా, ఇవన్నీ స్థూలం, అవి స్థూలంగా నీకు లభిస్తున్నాయి, స్థూలంగా కనపడుతున్నాయి. వీటి స్థూలమైన వాటికంటే కూడా నీ ఇంద్రియాలు సూక్ష్మం. ఈ చూసే శక్తి, వినే శక్తి, వాసన చూసే శక్తి, రుచి చూసే శక్తి, స్పర్శ శక్తి, ఇవి కనపడతాయా కంటికి? కళ్ళు కనపడతాయి, కంటి చూపు కనపడదు మనకు. అందుకనే డాక్టర్ గారు ఐ స్పెషలిస్ట్. డాక్టర్ గారి దగ్గరికి వెళితే ఏమని అడుగుతారు? డూ యూ సీ? బోర్డు పెట్టి అక్షరాలు ఉంటాయి అక్కడ, నీకు కనపడుతున్నాయా, చూస్తున్నావా అని అడుగుతారు. నువ్వు చూస్తున్నావా లేదని చెప్పి నీకు తెలుస్తుంది కానీ డాక్టర్ గారికి తెలియదు. ఎందుకని? కళ్ళు తెరిచే ఉన్నాయి, కళ్ళు తెరిచే ఉన్నాయి కానీ చూసే శక్తి ఉన్నదా లేదా అని సూక్ష్మమైంది కనుక డాక్టర్ గారికి కూడా తెలియదు. కనపడుతున్నదా అని అడుగుతాడు. ఏమని, నా కళ్ళున్నాయి కదా కనపడదని ఎందుకు అనుకుంటున్నారు అని అడుగుతామా మనం? అడగం కదా. అంటే ఏమిటి, ఈ కళ్ళు ఉన్నప్పటికీ కూడా కొంతమందికి చూడండి కళ్ళు ఉంటాయి కానీ చూపు ఉండదు, కంటి చూపు ఉండదు. కళ్ళు బాగానే ఉన్నాయి కదయ్యా, చూపు ఎందుకు లేదంటే అది సూక్ష్మం, ఇది స్థూలం. అందుకనే డాక్టర్ గారు కనపడుతున్నదా అని అడుగుతాడు. ఎందుకని, నాకు కనపడుతున్నది లేదని నాకు తెలుస్తుంది, ఆయనకు తెలియదు పాపం. అక్షరాలు కనపడుతున్నాయా అన్నాడు. అక్షరాలు ఎక్కడున్నాయండి అని అడిగాడు ఈ పేషెంట్. అడిగితే బోర్డు మీద ఉన్నాయి అన్నాడు. బోర్డు ఎక్కడుందండి అన్నాడు. అంటే బోర్డే కనపడటం లేదు, అంత కంటి చూపు తగ్గిపోయిందన్నమాట మనిషికి. కనుక ఇది సూక్ష్మం. ఈ వాసన చూసేది కూడా చూసారా, సూక్ష్మం. అన్ని ఇంద్రియాలు సూక్ష్మంగా ఉంటాయి, విషయాలు స్థూలం. కనుక పరహ అంటే ఏమిటి, ఇది స్థూలం, ఇంద్రియ శక్తి సూక్ష్మం కనుక పరహ అన్నారు. పరహ అనే దానికి మూడు అర్థాలు ఉన్నాయి. ఈ పరహ అంటే మొదటి మామూలు అర్థం ఏమిటంటే ఉన్నతమైనది, శ్రేష్టమైనది అనేటటువంటిది మామూలు అర్థం చెప్పుకుంటాం పరహ అంటే. మూడు అర్థాలు వేదాంత పరంగా చెప్పాలి అంటే మూడు అర్థాలు ఏమిటి అంటే, మొదటిది సూక్ష్మాహ, సూక్ష్మంగా ఉండడమే పరం అని అర్థం. సూక్ష్మంగా ఉండడం, అందుకే మన వాళ్ళు అంటారు సూక్ష్మంలో మోక్షం అండి అంటుంటారు. చూసారా, స్థూలంలో మోక్షం అని చెప్పి అనలే, సూక్ష్మంలో మోక్షం అన్నారు. రెండవ అర్థం ఏంటంటే పరహ అంటే మహాంత, మహాంత అంటే చాలా పెద్దది, అంత వ్యాపించి ఉన్నదైతే అది. ఇప్పుడు ఆకాశం ఉన్నదండి, ఆకాశం చోటు ఉన్నదా లేదా? పోయిన వారం చెప్పాను ఆకాశం అంటే పైకి చూడవాకండి. మామూలుగా ఆకాశం అంటే పైకి చూస్తుంటాం, ఓ ఆకాశమా, స్పేస్ అంటే చోటు, స్థలం. ఇది ఇప్పుడు అంతటా వ్యాపించి ఉన్నది మహాంత. ఇది స్థూలమా సూక్ష్మమా? కంటి కనపడుతుందా మనకు? సూక్ష్మం, సూక్ష్మతరం సూక్ష్మతమం, చాలా సూక్ష్మం. కంటికి కనపడదు, పట్టుకోవాలంటే దొరకదు. కంటికి కనపడదు, పట్టుకోవాలంటే దొరకదు. మరి ఎలా తెలుస్తుంది ఉన్నది లేనిది అన్నారు. కూర్చున్నాం కదా, ఉన్నదని తెలుస్తున్నది. కనుక ఇటువంటి ఈ సూక్ష్మమైనటువంటి ఆకాశం ఎలా ఉన్నదో అదేవిధంగా ఒకదానికంటే ఒకటి సూక్ష్మమైనది ఈ వస్తువులన్నిటికంటే ఇంద్రియాలు సూక్ష్మం. ఇంద్రియాణి పరాణి ఆహు, దేనికంటే అంటే విషయముల కంటే అని మనం చేర్చుకోవాలి. విషయముల కంటే ఇంద్రియములు, బాహ్య విషయముల కంటే స్థూల విషయముల కంటే అని మనం చేర్చుకొని ఇంద్రియాణి ఇంద్రియములు పంచ జ్ఞానేంద్రియములు. పంచ జ్ఞానేంద్రియాలు అంటే తెలుసుదా, కళ్ళు ముక్కు చెవులు నాలుక స్పర్శ ఇంద్రియ ఈ చర్మం, ఈ ఐదు ఇంద్రియాలు. ఎందుకు గడగడగడ చెప్తారండి స్వామిని, మాకేమో తెలియడం లేదంటాడు. కళ్ళు ముక్కు, ముక్కు అంటే ఈ ముక్కు కాదు, వాసన చూసే శక్తి, చూసే శక్తి, వినే శక్తి, రుచి చూసే శక్తి, తాకితే తెలుసుకునే శక్తి, స్పర్శ శక్తి. తత్వబోధ బాగా చదివితే కానీ ఇవన్నీ అర్థం కావు. బాగా ఊరికి ఒక్కసారి వింటే అర్థం కాదు, పూర్తిగా జీర్ణం కావాలి. ఈ శక్తి, ఈ ఇంద్రియాలు ఈ బాహ్య వస్తువుల కంటే శ్రేష్టమైనటువంటి అంటే సూక్ష్మాహ అని అర్థం. మూడవ అర్థం చెప్పాలి కదా, మహాంతహానికి ఉదాహరణ చెప్పాను. ఆకాశం ఎట్లాగో అంతటా వ్యాపించి ఉన్నది మహాంత సూక్ష్మతరహ అన్నారు. ఇంకొకటి అర్థం ఏమిటంటే పరహ అంటే ప్రత్యేగాత్మ, ప్రత్యేగాత్మ భూతాశ్చ. ప్రత్యేగాత్మ అంటే ఏమిటి, ఇన్నర్ సెల్ఫ్. నీ ఆత్మ అత్యంత సూక్ష్మం, అత్యంత సూక్ష్మం ఆత్మ. అందుకని పరహ అంటే మూడవ అర్థం. చూడండి, బాహ్య విషయాల కంటే ఇంద్రియాలు పరహ, ఇంద్రియాణి పరాణి అంటే నపుంసకలింగం కదా, బహువచనంలో పరాణి అన్నారు. అందుకే ఇంద్రియాణి పరాణి ఆహుహు అంటే విషయముల కంటే ఇంద్రియములు సూక్ష్మం. ఇంద్రియాల కంటే మరింకేమన్నా సూక్ష్మం ఉంది అన్నాడు. మనస మనః, మనః పరం ఇంద్రియేభ్యః. ఇంద్రియముల కంటే మనస్సు సూక్ష్మతరం అన్నారు. ఇంద్రియాలు సూక్ష్మమైతే మనస్సు సూక్ష్మతరం. మనః పరహ పరం ఇంద్రియేభ్యః పరం ఇంద్రియముల కంటే సూక్ష్మమైనది, అంటే శ్రేష్టమైనది, గొప్పదైనది, సూక్ష్మమైనటువంటిది మనః, మనస్సు అన్నారు. మనస్సు కంటే ఇంకా ఏదైనా ఉన్నదా అండి సూక్ష్మమైనటువంటిది అంటే, ఉన్నది నాయన మనసస్తు బుద్ధి, మనసః పరా బుద్ధి. బుద్ధి అనేటువంటిది మనస్సు కంటే సూక్ష్మమైనటువంటిది కనుక సూక్ష్మతమం అని చెప్పచ్చు. ఇంద్రియాలు సూక్ష్మం, మనస్సు సూక్ష్మతరం, బుద్ధి సూక్ష్మతమం, అవునా? ఇప్పుడు ఇంద్రియాలు మనస్సు బుద్ధి నిగ్రహించని చెప్పారు ఇందాక, ఒకదానికంటే ఒకటి సూక్ష్మం. ఈ మనస్సు అనేది వెనకాల ఉంటేనే ఇంద్రియాలు పనిచేస్తాయి, లేకపోతే ఇంద్రియాలు పనిచేయవు. అందుకని బ్లాంక్ లుక్ అంటుంటారు చూసారా, మనస్సు దాని వెనకాల ఉంటేనే గ్రహిస్తుంది, లేకపోతే గ్రహించదు. అందుకనే మనస్సు సూక్ష్మం. మనస్సు సంకల్ప వికల్పాత్మకం. క్లాసుకు వెళదామా వద్దా అనేది సంకల్ప వికల్పాత్మకం, వెదర్ టు డూ ఆర్ నాట్ టు డూ, సంకల్పం చేస్తుంది వికల్పము చేస్తుంది. తర్వాత బుద్ధి ఏం చేస్తుంది, నిశ్చయాత్మిక బుద్ధి అన్నాం. ఇదంతా తత్వబోధ. తత్వబోధ టిప్స్ హ్యాండ్ ఫింగర్ టిప్స్ లో ఉండాలి, ఉంటే బాగా అర్థమవుతుంది. నిశ్చయాత్మిక బుద్ధి అంటే బుద్ధి నిశ్చయం చేస్తుంది, నేను వెళ్ళి తీరాలి, వెళతాను, చేస్తాను అనేది బుద్ధి. కనుక బుద్ధి గొప్పదా మనసు గొప్పదా, నీకు ఎప్పుడు సందేహం చేద్దామా వద్దా అని చెప్పి పెండులంలాగా వేళ్లాడుతూ ఉంటుంది, ఆడుతూ ఉంటుంది. బుద్ధి ఏం చేస్తుంది, నిశ్చయం చేసేస్తుంది, డిసిషన్ అన్నమాట. అందుకని బుద్ధి చాలా గొప్పది మనస్సు కంటే. ఒరే నీకు బుద్ధి ఉందా అని అడుగుతాం, కానీ మనసు ఉందా అని అడగం ఎవరిని. ఇంద్రియాలు ఉన్నాయా అని అడుగుతామా, బుద్ధి పనిచేస్తున్నదా, బుద్ధి ఉన్నదా నీకు అని అడుగుతారు. ఎందుకంటే బుద్ధి గొప్పది కనుక. కనుక బుద్ధి అనేటువంటిది సూక్ష్మతమం, మనస్సు సూక్ష్మతరం, ఇంద్రియాలు సూక్ష్మం. అప్పుడు విషయాలు స్థూలం అని అర్థం. అర్థమైందా? కనుక విషయాల కంటే ఇంద్రియాలు గొప్ప, ఇంద్రియాల కంటే మనస్సు గొప్ప, మనస్సు కంటే బుద్ధి గొప్ప. మరి బుద్ధి కంటే ఇంకా ఎవరన్నా ఉన్నారా అండి అన్నాడు. బుద్ధే ఆత్మ మహాన్ పరహ. ఈ శ్లోకం కఠోపనిషత్తులో నుంచి తీసుకున్నారు కృష్ణ పరమాత్మ. కఠోపనిషత్తులో వస్తుంది ఈ మంత్రం. అక్కడ ఇంద్రియేభ్య పరాశ్యర్థాః అర్థేభ్యశ్చ పరం మనః మనసస్సు పరా బుద్ధి బుద్ధేరాత్మ మహాన్ పరః అని అక్కడ వస్తుంది శ్లోకం. దాన్ని ఇక్కడ ఈ విధంగా చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. అన్యత్ర మనాహ అస్రౌషం అదర్శం. మనస్సు ఎక్కడో ఉన్నదంటే నా కళ్ళు చూసినా చూడనట్లే, విన్నా విననట్లే బృహదారణ్యకల్లో చెప్పబడింది. అస్రౌష మనాహ అమనాహ అంటే మనస్సు ఎక్కడో ఉన్నదనుకోండి. అన్యత్ర మనాహ, మనస్సు ఎక్కడో ఉంటే ఇక చేయి ఊపుదాం వాడి ముందు, ఏ ఎక్కడ చూస్తున్నావు, చూస్తూనే ఉంటాడు, ఇంకా చెయ్యి ఊపితే ఆ అంటాడు. అంటే ఏమిటి, అన్యత్ర మనాహ, మనసు ఎక్కడో ఉంది, అదర్శం చూడనట్లే వాడు, చూస్తున్నా చూడనట్లే, అస్త్రౌషం విన్ననా విన్నా విననట్లే, ఆ ఏంటంటావు అని అడుగుతాడు మళ్ళీ. ఇందాకేం చేసావు వినకుండా అంటే ఆ మనసు ఎక్కడో ఉంది అంటాడు. అన్యత్ర మనాహ అంటావా, ఇది ఉపనిషత్తే చెప్పింది, బృహదారణ్య ఉపనిషత్తులోనే చెప్పబడింది ఇది. కనుక మనస్సు గొప్పదన్నా ఇంద్రియాల కంటే, మనస్సు కంటే కూడా బుద్ధి గొప్పది అని చెప్పి, బుద్ధి తర్వాత ఇంకేదన్నా గొప్పది ఉన్నదా అంటే, యహ బుద్ధేహే పరతః సహ ఆత్మ. సహ అంటే ఆత్మ అని అర్థం. పరతస్తు సహ, బుద్ధేహే పరతస్తు సహ అని ఉంది. సహ అంటే ఎవరు, దట్ అది అన్నాడు. అది చాలా బుద్ధి కంటే గొప్పది అన్నాడు. అది అంటే ఏది, అది అంటే ఆత్మ. ఆత్మ బుద్ధి కంటే గొప్పది అంటే ఏమిటి, సూక్ష్మం సూక్ష్మతరం సూక్ష్మతమం కంటే గొప్పదంటే అత్యంత సూక్ష్మం, సూక్ష్మాతి సూక్ష్మం ఆత్మ అన్నారు. అర్థమైందా? ఇది ఎలా చెప్పబడింది శాస్త్రంలో అంటే, అరుంధతి దర్శన న్యాయం. అరుంధతి వివాహం అయిన తర్వాత పురోహితుడు ఏం చేస్తాడు, ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని తీసుకువెళ్ళి అరుంధతి దర్శనం చేయిస్తారు. ఉదయం పూట 12 గంటలకి, మధ్యాహ్నం పూట ఎక్కడ కనపడుతుందండి? అందుకే ఆ రోజుల్లో రాత్రిపూట చేసేవాళ్ళు వివాహాలన్నీ. మా చిన్నప్పుడంతా వివాహానికి వెళితే రాత్రిపూట 1 గంటకి వివాహం నిద్ర వస్తూ ఉండేది, చిన్నపిల్లలు నిద్రపోతుండేవాళ్ళం. 1 గంటకి ముహూర్తం, 2 గంటకి ముహూర్తం, 3 గంటకి ముహూర్తం, అలా పెట్టేవాళ్ళు. ఎందుకంటే అరుంధతి దర్శనం చేయడానికో ఏమో తెలియదు నాకు, అప్పుడైతే అరుంధతి దర్శనం కనపడుతుంది. అరుంధతి వశిష్ఠ మహర్షి యొక్క పత్ని, భార్య. అక్కడ సప్తర్షి మండలం చూపిస్తాడు మొదట ఈ పురోహితుడు. ఎందుకు చూపిస్తాడని మీకే తెలియాలి. గృహస్థులకు తెలుస్తుంది, సన్యాసులకు ఎట్లా తెలుస్తుంది తెలియదు కదా, గృహస్థుడైన వాడికే తెలుస్తుంది. ఎందుకంటే అరుంధతి వశిష్ఠుల యొక్క దాంపత్యం విశిష్టమైనటువంటి దాంపత్యం. అలా అరుంధతి వశిష్ఠుల్లాగా జీవించాలి మీరు కూడా అని చెప్పి ఆ అరుంధతిని దర్శనాన్ని చేస్తే చాలా మంచిదని చెప్పి చేయిస్తారు. ఆ సప్తర్షి మండలంలో వశిష్ఠుడు ఉంటాడు, వశిష్ఠ నక్షత్రం. ఆ వశిష్ఠుడి క్రింద చిన్న నక్షత్రం అరుంధతి. కనుక ఆ అరుంధతిని చూస్తే చూశారా అని అడుగుతాడు. ఎక్కడండి ఎక్కడండి, ముందు ఆకాశంలోకి చూడు అంటాడు ఈయన. ముందు ఆకాశంలోకి చూస్తాడు. చూసిన తర్వాత అన్ని నక్షత్రాలు ఉన్నాయి కదా, అక్కడ కొన్ని గ్రూప్ ఆఫ్ స్టార్స్ అంటాడు. అక్కడ కొన్ని నక్షత్రాలు కలిస్తుంది చూసారా, 7 నక్షత్రాలు అంటాడు. అంటాడు 7 నక్షత్రాల తర్వాత అక్కడ 4-5 చూసుకుంటూరా, క్వశ్చన్ మార్క్ లాగా ఉంటాయి అవి. చిన్నప్పుడు మేము చూస్తున్నవాడు క్వశ్చన్ మార్క్ లాగా ఉంటుంది. అక్కడ చిన్న 4-5 అక్కడ చూసావా, అక్కడ పెద్ద నక్షత్రం ఉంది, అది వశిష్ఠుల వారు. దాని పక్కన చిన్న నక్షత్రం ఉంది చూసావా, అది అరుంధతి నక్షత్రం. దీన్ని అరుంధతి దర్శన న్యాయం అంటారు. నేరుగా అరుంధతిని చూపిస్తే కనుక్కోలేడు, ముందు ఆకాశంలోకి చూపించాలి. అది 12 గంటలు అప్పుడు చూపిస్తే ఏం కనపడుతుందండి, ఈయన తీసుకుపోవడం వాళ్ళు చూడటం చూసామంటారు. అసలు ఎలా కనపడుతుంది, నువ్వు ఆకాశంలోకి చూడలేవు కదా. 10:30-11 గంటలకి అరుంధతి దర్శనం ఎలా జరుగుతుందండి, ఆయన చెప్పడం వీడు చూసామనడం సరే ఓకే అయిపోతుంది అంతా, అది వేరే విషయం. సరే రాత్రిపూట చూస్తే అరుంధతి దర్శనాన్ని ముందు స్థూలాన్ని చూపించుకుంటూ సూక్ష్మాన్ని సూక్ష్మ తరాన్ని సూక్ష్మతమం అంటారు. అదేవిధంగా ఇంకొక న్యాయం ఏంటంటే శాఖాచంద్ర న్యాయం. మొదట చంద్రుణ్ణి చూడాలనుకున్న వాడికి, అంటే చంద్రుడు అంటే ఎట్లా ఉంటాడో తెలియదు, ఫస్ట్ టైం చంద్రుడు ఎట్లా ఉంటాడండి అని అడిగాడు ఒకడు. అంటే చూపిస్తానన్నాడు. ఎక్కడ చూపిస్తాను, చూపిస్తాను చూడు, అక్కడ కొబ్బరి చెట్టు చూసావా అన్నాడు. ఏ కొబ్బరి చెట్టు చంద్రుడా అన్నాడు. కాదు కాదు, కొబ్బరి చెట్టు చూడు అన్నాడు ఫస్ట్. కొబ్బరి చెట్టు చూశానండి అన్నాడు. కొబ్బరి చెట్టు చూసావు కదా, కొబ్బరి చెట్టు పైన చూడు అన్నాడు. పైన చూశాను, ఆ పైకి భాగం అండి చంద్రుడు. కాదురా, పైన చూడు అన్నాడు. చూశాను అన్న, ఆకులన్నీ కనపడుతున్నాయా, కనపడుతున్నాయండి అన్నాడు. ఆకు చంద్రుడా అండి అన్నాడు. కాదు, ముందు వెయిట్ చేయన్నాడు, తొందర వీడికి చంద్రుడిని చూడాలని. రెండు మొదట చూసేవాడు అనమాట, ఇంకంత ముందు చూడలేదు చంద్రుడిని. అప్పుడు ఆకుల మధ్యలో రెండు కొమ్మలు ఉన్నాయి చూసావా, ఒక కొబ్బరి ఆకుల కొమ్మ రెండవది, ఆ మధ్యలో ప్రకాశంగా కనపడుతున్నాడు చూసావా, అదే చంద్రుడు. అది శాఖ, రెండు కొమ్మలకు మధ్యలో. మరి ఏ చెట్టు అయినా సరే, కొబ్బరి చెట్టు కాకపోయినా మరొక చెట్టు, రెండు కొమ్మలు చూపించాలి ముందు, రెండు కొమ్మలు చూపించాలి, ఆ కొమ్మల మధ్యలో ఆకులు, ఆకుల మధ్యలో చంద్రుడు చూపించాలి. ఇది శాఖ చంద్ర న్యాయ అంటారు. అలా మనకు ఆత్మని తెలియజేస్తుంది శాస్త్రం. ఆత్మని మనకు ఆ విధంగా తెలియజేస్తుంది. చాలా సూక్ష్మం గనక ఇంద్రియాలు దాటి వెళ్ళాలి, ఇంద్రియాల తర్వాత మనస్సు దాటి వెళ్ళాలి, మనస్సు తర్వాత బుద్ధి దాటి వెళ్ళాలి, పంచకోశ వివేక అని చెప్పి తైత్రీయం చదివిన వాళ్ళకి గుర్తుంటుంది. పంచకోశ వివేక అన్నారు. అన్నమయ కోశ దాటి, ప్రాణమయ కోశ దాటి, మనోమయ కోశ దాటి, విజ్ఞానమయ కోశ దాటిన తర్వాత ఆనందమయ కోశ తర్వాత ఆనందం బ్రహ్మ అని తెలుసుకోవాలి. అది సహా బుద్ధేహే పరహ. సహాతు ఆ ఆత్మ అయితే బుద్ధి కంటే శ్రేష్టమైనది. ఇప్పుడు ప్రత్యేగాత్మ అన్నది సార్, ప్రత్యేగాత్మ భూతాశ్చ. పరహ అంటే ఏమిటి, ఈ యొక్క ఆత్మ, ఈ లోపల ఉన్నటువంటి ఎరుక. ఏదైతే దేని ద్వారా అయితే కళ్ళు చూస్తున్నాయో, మనసు పనిచేస్తున్నాయో, దేని ద్వారానైతే అన్ని తెలుసుకుంటున్నాను, తెలుస్తని తెలుసు, తెలియదని తెలుసు, ఏ ఆత్మ ద్వారానైతే నేను వస్తువులు తెలుసు అని తెలుసు, నాకు తెలియదని తెలుసు, ఆ తెలుసుకునేవాడే ఆత్మ. ఇలా పొందితే ఇది ఆత్మ జ్ఞానం, ఇది పర్మనెంట్ క్యూర్ శాంతికి, ఆనందానికి ఇదే పర్మనెంట్ క్యూర్ అన్నారు. అర్థమైందా? ఇలా చెప్పిన తర్వాత ఇలా జ్ఞానం పొందిన వాడు ఎవరైతే ఈ జ్ఞానం పొందుతారో ఆ వ్యక్తిని గురించి చెప్తున్నారు. చివరగా ఎలా చెయ్యాలి ఈ ఆత్మ జ్ఞానాన్ని పొందడం, ఈ విధంగా పొందాలి. శాఖ ఎలాగైతే తాబేలు తన ఇంద్రియాలని లోపలికి తీసుకుంటుందో కూర్మోంగాని ఇవ అన్నట్లుగా మనిషి కూడా. అందుకే సాధనా క్యాంపుల్లో ఏం చెప్తామంటే మాట్లాడవాకు ఎక్కువగా, వ్యవహారం పెట్టుకోవాకు సాధన చెయ్యి అంటాం. అక్కడికి వచ్చి ఎక్కువగా మాట్లాడతారు చాలా మంది సాధనా క్యాంపులో. సమయం దొరుకుతుంది కదా అక్కడే, అందుకని క్యాంపులే మానేశాను నేను. 14 సంవత్సరాలు సాధనా క్యాంపులు పెడితే చివరికి సాధన అనేది పదం పోయి టూర్ అనే పదం వచ్చింది. ఈ సంవత్సరం టూర్ లేదా అండి అని అడగడం మొదలు పెట్టారు స్టూడెంట్స్. ఇంకా ఆ మాట అడగంగానే ఇంకా సాధనా క్యాంపులు మానేయడం మంచిది అనిపించింది నాకు వెంటనే. ఎందుకంటే సాధనగా ఎవరు తీసుకోవడం లేదు. ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా కూడా అందులో సాధనగా తీసుకోకుండా దాన్ని ఒక టూర్గా మార్చుకున్నారన్నమాట. అందుకని వైరాగ్యం వచ్చేసింది నాకు. ఎందుకు వచ్చింది తెలుసా? ఇట్లా అనమాట, సాధనా క్యాంపుని టూర్గా మార్చేశారే అని వైరాగ్యం వచ్చి క్యాంపులే మానేశాం. కనుక సాధనం దేనికోసం చేద్దాం? అక్కడ మౌనంగా ఉండడానికి, ఆహారం కూడా మితంగా భుజించి మన యొక్క సాధనను చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ జపం చేసుకుంటూ శాస్త్రం వినడానికి కోసం వెళ్తాం. కానీ మరి దేనికోసం? టూర్కి వెళ్ళమండి మనం. అందుకని చాలా స్ట్రిక్ట్గా ఉండి మనం చదువుకుంటే వచ్చేదే కానీ ఆత్మవిద్య ఆషామాషిగా చదివే వాళ్ళకి కాదు ఆత్మవిద్య. కనుక ఎంతో కష్టపడి చదవాలి ఆ శాస్త్రాన్ని. చదవాలి అంటే మన బుద్ధి నిగ్రహంగా ఉండాలి, మనస్సు నిగ్రహంగా ఉండాలి. బుద్ధి చెప్పినట్లు మనస్సు వినాలి, ఆ బుద్ధి కూడా సరిగ్గా ఆలోచించగలగాలి. సరిగా ఆలోచించాలి అంటే మనస్సు ఇంద్రియాలు నియమంగా ఉంటేనే సరిగ్గా ఆలోచిస్తుంది. కనుక ఈ బుద్ధి పనిచేయాలి అంటే, నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొందాలి అంటే ముందు దమ శమని పాటించు. తర్వాత మన స్వాధీనంలోకి వచ్చిన తర్వాత మనసు స్వాధీనమైన ఆ గనునకి మరి తంత్రములేలా, ఇంకా మంత్రాలు అక్కర్లేదు తంత్రాలు అక్కర్లేదు. అప్పుడు ఏం కావాలి వాడికి? ఆత్మజ్ఞానం కావాలి. అజ్ఞానం పోవాలి కదా, అందుకని ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత ఈ విధంగా ఏ విధంగా గురువు దగ్గరికి వెళ్ళి శాస్త్రం విని ఆత్మజ్ఞానాన్ని పొందితే శాస్త్రం చదవడమే నాకు ముఖ్యమైన కర్తవ్యం అని తెలుసుకున్న తరువాత అది చదవగా చదవగా జ్ఞానం వస్తుంది. ఏవం బుద్ధ్వా అని చెప్తున్నారు తర్వాత కారి శ్లోకంలో చివరి శ్లోకం. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూప దురాసదం. హే మహాబాహో, ఆజ మహాబాహో అంటే బలమైనటువంటి భుజములు కలిగిన వాడు అర్జునుడు. మహాబాహు అంటే బలమైనటువంటి భుజములు కలిగిన వాడు అంటే శక్తిమంతుడు. శారీరకంగా అన్ని ఉండి ఏం ప్రయోజనం లేదు, నాయన దిగులు పడుతూ కూర్చున్నాడు కదా అర్జునుడు. అంత భుజబలం ఉండి ఏం ప్రయోజనం లేదు, మనోబలం లేకపోతే బుద్ధిబలం కూడా కావాలి. కనుక మహాబాహు ఏం లాభం, భుజాలు మాత్రమైతే బలంగా ఉన్నాయి, బుద్ధి బలంగా లేదు, ఆత్మజ్ఞానాన్ని పొందు త్వరగా అంటున్నాడు. ఏవం ఈ విధంగా బుద్ధేహే పరం బుద్ధ్వా. బుద్ధేహే పరం అనేది సహ ఇందాక చూస్తాం క్రిందటి శ్లోకంలో. సహా బుద్ధేహే పరహ అనేది ఆత్మ బుద్ధి కంటే పరమైనది అని తెలుసుకున్నాం. తెలుసుకున్నామంటే ఊరికి విన్నాం, శ్లోకంలో విన్నాం. ఎలా తెలుస్తుంది? 2వ అధ్యాయంలో 11 నుంచి 25వ శ్లోకం వరకు చెప్పినప్పుడు ఎంతమంది ఉన్నారు ఈ క్లాసులో? అది ఆత్మ లక్షణం విన్నాం. 11 నుంచి 25 శ్లోకంలో విన్నవాళ్లే విన్నట్లు భగవద్గీత, లేకపోతే భగవద్గీత అంతా విననట్లే. ఎందుకండి భగవద్గీత మోక్ష శాస్త్రం? మోక్షం అంటే ఏమిటి? ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? ఆత్మ యొక్క లక్షణం తెలుసుకొని ఆ ఆత్మ నేనని తెలుసుకోవడం. కనుక అక్కడ 7 లక్షణాలు చెప్పారు కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో. ఆత్మ అంటే ఏమిటని, ఆ ఆత్మ నిత్య సత్య అప్రమేయ స్వప్రకాశ అకర్త అభోక్త ఆత్మ బుద్ధి కంటే పరమైనదని తెలుసుకున్న తర్వాత అన్నారు చూసారా. అందుకనే శాస్త్రం అనేది మనకు జీవితంలో చాలా ముఖ్యం అనేది తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది. అలా తెలుసుకున్న తర్వాత గ్రహించాలి, గ్రహించి మనం బుద్ధ్వా అన్నారు, తెలుసుకొని అన్నారు. ఆ జ్ఞానాన్ని పొంది ఆత్మే శ్రేష్టమైనటువంటిది, ఇంద్రియాల కంటే, మనస్సు కంటే, బుద్ధి కంటే. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం అని ఎవరైతే తెలుసుకుంటాడో, అలా తెలుసుకున్న వ్యక్తి బుద్ధ్వా సంస్తభ్య ఆత్మన ఆత్మానం. ఈ ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత మనసు ఉందా లేదా, జ్ఞాని ఉన్నాడు కదా ఇంకా, అప్పుడేం చేయాలి? నియంత్రించిన మనస్సుతో నియమింపబడిన మనస్సుని నియమించాలి. అంటే అన్కంట్రోల్డ్ మైండ్ హ్యాస్ టు బి కంట్రోల్డ్ బై ద కంట్రోల్డ్ మైండ్ అన్నారు. డిసిప్లిన్డ్ మైండ్ ఇట్లా చెప్పచ్చు, డిసిప్లిన్డ్ మైండ్ హ్యాస్ టు డిసిప్లిన్ ద అన్డిసిప్లిన్డ్ మైండ్. ఆత్మన మనస్సు చేత ఆత్మానం మనస్సుని సంస్థభ్య స్థిరం చెయ్యి, అంటే స్థిరమైన మనస్సుతో అస్థిరమైన మనస్సుని స్థిరం చెయ్యి. ఒక భాగం మనస్సు స్థిరంగానే ఉంది, క్లాసుకు వెళ్లాలనుంది, చదవాలనుంది, స్థిరంగా ఉన్నది, కానీ అబ్బాయి అమ్మాయి ఫ్యామిలీ అన్ని వస్తున్నాయి, మనస్సులో అస్థిరం అవుతున్నది ఒక పక్క మనస్సు. హాఫ్ ఆఫ్ ద మైండ్ అస్థిరం, హాఫ్ ఆఫ్ ద మైండ్ స్థిరం. ఇంకా శాస్త్రం మీదకి ఫుల్గా రాలి 50% వచ్చింది, ఎందుకంటే సగం మనసు అస్థిరంగా ఉన్నటువంటి ఫ్యామిలీలోనే ఉన్నది, ఇంకా ఆలోచనలోనే ఉన్నది. ఇవన్నీ కూడా ఎన్ని చేసినా శాస్త్రం ఆనందాన్ని ఇవ్వమని చెప్పి ఆ మనస్సుకి తెలియడం, ఆ 50% మనస్సుకి, ఆ 50% మనస్సుని కూడా స్థిరం చేస్తే 50% స్థిరమైంది మనస్సు, దీనితో దాన్ని స్థిరం చేయాలి. స్థిరం చేస్తే ఆ జ్ఞానం ఉన్నది చూసాం, ఆత్మ జ్ఞానం, అది స్థిరమవుతుంది, నువ్వు స్థిర ప్రజ్ఞుడి అవుతావు. అందుకని చాలా మందికి 50% స్థిరం అవుతుంది మనస్సు, 50% జ్ఞానం వస్తుంది. నాకు బ్రహ్మం తెలుసు, ఆత్మ తెలుసు, నిత్య సత్య అప్రమేయ అభోక్త కర్త అని కడగడగడ చెప్పేస్తారు, శ్లోకాలు చెప్పేస్తారు, బహాడు చేస్తారు, మంత్రాలు తెలుసు, అన్నీ తెలుసు, కానీ ఆ కానీ అనేది ఉంటుంది మండి. నువ్వు బ్రహ్మం వే అంటే నేనెట్లా అవుతాను బ్రహ్మం, బ్రహ్మం వేరే అంటాడు. అంత తేలిక కాదు, ఎందుకంటే ఇంకా సత్యత్వాన్ని ఇస్తూనే ఉన్నాను నేను ఈ శరీరానికి, మనస్సుకి, ఈ ధనానికి, పిల్లలు, సంసారానికి, దానికి ఇంకా నిజం నిజం అనుకుంటున్నది మనస్సు. అందుకని కృష్ణ పరమాత్మ ఆత్మన అంటే స్థిరమైన మనస్సుతో ఆత్మానం అస్థిరమైన మనస్సుని సంస్థభ్య అన్నాడు, స్థిరం చెయ్యి, అప్పుడే నీ జ్ఞానం స్థిరం అవుతుంది. కానీ అంతవరకు అది స్థిరం కాదు, అస్థిర జ్ఞానమే. అస్థిర జ్ఞానం అంటే స్థిరంగా లేదు. స్థిరప్రజ్ఞుడి కావాలంటే పూర్తిగా మనస్సు స్థిరం కావాలి. అంటే అజ్ఞానం, అనాత్మ విషయాలన్నీ కూడా మిథ్యా, అవి సత్యం కాదు. అలాంటప్పుడు నాకు ఇంకా అశాంతి ఎక్కడొస్తుంది? ఆ 50% అందులో లాగుతుండబట్టే కదా మనస్సు దిగులు, చింత, భయం అన్ని పట్టుకుండా. ఇంకా మీరు చెప్పేది బాగుందండి స్వామిని, కానీ దిగులు పోవడం లేదే, మనసులో కలత పోవడం లేదే, ఎట్లా పోతుంది? ఇంకా 50% కదా వచ్చావు. 50% పడవలో, ఒక పడవలో ఒక కాలు, రెండో పడవలో రెండో కాలు పెడితే ఎక్కడ నిండిపోతాం? ఇప్పుడు సంసారం అనేది అట్లా ఉంది, గృహస్థాశ్రమంలో ఒక కాలు, వేదాంతంలో ఒక కాలు. అట్లయితే గృహస్థాశ్రమం నుంచి కాలు తీసేయమంటారా అండి అన్నాడు. అట్లా మనం ఫిజి అది లిటరల్ గా ట్రాన్స్లేట్ చేసుకోకూడదు. పూర్తి గృహస్థాశ్రమం నుంచి రమ్మనమని కాదు అర్థం. కృష్ణుడు గృహస్థుడా కాదా? గృహస్థుడే. మరి అది సాధ్యమైతే కృష్ణుడు ఎలా బోధిస్తాడు గృహస్థాశ్రమంలో నుంచి పూర్తిగా రమ్మనే అర్థం కాదు. పడవ నీళ్లలో ఉండవచ్చు, కానీ నీళ్లు పడవలోకి రాకూడదు. మనం గృహస్థాశ్రమంలో ఉండొచ్చు, కానీ గృహస్థాశ్రమం మనలో వచ్చి గ్రహంగా పట్టుకోకూడదు మనల్ని. గృహస్థాశ్రమం గ్రహమై కూర్చుంటుంది తర్వాత. పడవ నీళ్లలో వెళుతున్నంతసేపు క్షేమం అండి, పడవలోకి నీళ్ళు వస్తే మునిగిపోతుంది. అదేవిధంగా మనం కుటుంబం అనేటటువంటి ఈ సంసారం అనే పడవలో, ఈ గృహస్థాశ్రమం అనే పడవలో వెళుతూ ఉన్నప్పుడు ఈ యొక్క సంసారంలో ఉన్నటువంటి ఈ బాధలు ఇవన్నీ ఉన్నాయి చూసారా, అజ్ఞానం, సత్యత్వం, బుద్ధి ఇవన్నీ కూడా, జీవత్వం ఇవన్నీ రాకూడదు లోపలికి, వచ్చినాయి అంటే మునిగిపోతాం. అందుకని ఏం చేయాలంటే పడవలో ఉన్నప్పుడు గమ్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. గమ్యం చేరేదాకా నేను ఈ పడవను రక్షించుకుంటూ వెళ్ళాలి. అబ్బాయి విషయం, అమ్మాయి విషయం, లేకపోతే ధనం విషయం, ఉద్యోగం విషయం, వాటి గురించి 24 గంటలు దిగులు పడుతూ కూర్చున్నామంటే ఏమిటి అర్థం? పడవలోకి నీళ్లు వచ్చేస్తున్నాయి అని అర్థం. టెన్షన్, డిప్రెషన్, అప్రెషన్, సప్రెషన్ అంటే ఏమిటి అర్థం? పడవలోకి నీళ్లు వచ్చేస్తున్నాయి అని అర్థం. వస్తే వస్తే ఏమవుతుంది? చివరికి కుంగిపోతాడు మనిషి. పడవ మునిగిపోవడం కాదు, ఇక్కడ కుంగిపోతాడు మనిషి. కుంగి కృశించిపోతాడు, వ్యాధిగ్రస్తుడు అవుతాడు, దిగులుతో దిగులుతో నశించిపోతాడు మనిషి. చూస్తారా? అందుకని ఇవన్నీ అందులో ఉండవచ్చు కానీ మన మనస్సులోకి రాకూడదు. అందుకని తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండమన్నారు. తామరాకు ఎక్కడుందండి? నీటి బయట ఉన్నదా లోపల ఉన్నదా? లోపల ఉంది. స్వామిని మీరేమో సంసారం నుంచి బయట ఉన్నారు అందుకని మీకు తేలిక, మేమంతా లోపల ఉన్నామంటే అప్పుడు నేను అడుగుతాను తామరాకు ఎక్కడ ఉన్నది అని అడుగుతాను. నీటిలో ఉన్నదా లేదా? ఏమని దాని నీళ్లు అంటటం లేదు. అన్ని ఆకులను అంటుతాయి, తామరాకును మాత్రం అంటది. చూసారా? ఎప్పుడన్నా చూసారా? మనం కూడా తామరాకులాగా ఉండాలి కానీ అన్ని ఆకులలాగా ఉండకూడదు. అది విషయం. వేదాంతం చదివే విద్యార్థి ఎలా ఉండాలి? కుటుంబంలో ఉన్నప్పుడు తామరాకు మీద నీటి బొట్టులాగా. అన్నయ్యలు, అక్కయ్యలు, బావలు, మరుదులు, పిల్లలు వీళ్ళందరూ ఉంటూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. అవన్నీ మనలో ఉండదు, వాటిట్లో మనం ఉండవచ్చు కానీ మనం అవి మనలో ఉండకూడదు. అట్లా చెప్పాలి. అంటే మనం వాటిట్లో ఉండొచ్చు కానీ అది మనలో ఉండకూడదు. అంటే మన మనస్సులోకి లోపలికి వెళ్ళిపోకూడదు. అందుకని మనం లోపలికి వెళ్ళిపోయి అది స్పృష్టించుకొని కూర్చోకుండా అదే ఆలోచన కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? భగవత్ చింతన, భగవద్గీత పఠనం వింటూ ఉంటే మనం కూడా తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటాం. పడవలో నీళ్లు ప్రవేశించకుండా ఉంటాయి. డిప్రెషన్, అప్రెషన్, సప్రెషన్ రాకుండా జాగ్రత్త పడతాం. అది సాధ్యమైనంత వరకు. మానసిక వ్యాధులన్నీ ఎందుకు వస్తున్నాయి మనుషులకి అంటే ఈ యొక్క తీవ్రమైనటువంటి ఆశ కోరిక అంత బలం, అది మనిషిని పతనమయ్యే వరకు వదిలిపెట్టదు అది. అందుకని భగవంతుడు, గురువు, శాస్త్రం ఈ మూడు ఉంటేనే మనం రక్షింపబడతాం. లేకపోతే చుక్కాని లేనటువంటి పడవ. చుక్కాని అంటారు చూసారా? లంగరు లేని పడవ అంటారు. అది ఎటు పడితే అటు కొట్టుకుంటుంది గాలికి. చుక్క నామ చుక్కాని లేనట్టు. చుక్కాని అంటే తెలుసా? తెరసాప లేని పడవ, చుక్కాని లేని పడవ అంటుంటారు. జీవితం కూడా అంటే గురువు లేక, శాస్త్రము లేక, ఈశ్వరుడు లేకపోతే జీవితం కూడా చుక్కాని లేని జీవితం అయిపోతుంది. అలా అయిపోతుంది. అప్పుడు మనిషి ఎక్కడున్నాడో వాడికి ఏమీ చేయలేము, ఎవ్వరూ ఏం చేయలేరు. భగవంతుడు కూడా రక్షించలేడు, గురువు రక్షించలేడు, శాస్త్రం రక్షించలేదు. మనం వాటిని వదిలిపెడితే అవి మనల్ని రక్షించవు. అప్పుడు మనం ఏం చేయాలి? వాటిని పట్టుకోవాలి. భగవంతుడి పాదాలు, గురు పాదాలు, శాస్త్రమాతని పట్టుకొని ఉంటే మనం రక్షింపబడతాం. లేకపోతే డాష్ 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 జాగ్రత్త. సంస్థభ్య ఆత్మన ఆత్మానం జయి శత్రుం అంటాడు. ఈ శత్రు అయినటువంటి కామాన్ని, దురాశని జయించున్నాడు. జయి శత్రుం అన్నాడు అంటే ఈ వదిలిపెట్టు, ఈ శత్రువుని వదిలిపెట్టు. జయి ఈ కామరూప శత్రువుని, దురాసదం శత్రుం జయి. కామరూపం దురాసదం అంటే ఈ కామం యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడమే కష్టం. అసలు మన లోపల ఉన్నటువంటి కోరికలు మనకే తెలియదు. బయటకు వచ్చే వరకు చెప్పాను పోయిన వారం, మనలో ఉన్న కోరికలు మనకే తెలియదు. జాగ్రత్తగా ఉండు, అవి బయటకు వచ్చినప్పుడు మనం కంట్రోల్ చేయలేము. అది రాకడానికి బయటికి వచ్చి అది రూపం దాల్చే లోపలే నువ్వు జాగ్రత్త పడాలి. కనుక ఈ కామ దురాసదం కామం శత్రుం అన్నాడు. దీన్ని తెలుసుకోవడం చాలా కష్టం నాయన, దీని స్వరూపం తెలుసుకోలేరు అందరూ. ఈ కామం మన ఇన్కాంప్రహెన్సిబుల్ అంటారు. దాని స్వరూపాన్ని మనం తెలుసుకోలేము ఈజీగా. అందుకని పెద్ద పెద్ద వాళ్ళు, మహానుభావులు, మహామహావాళ్లే అందరూ ఆ కోరికలు బలైపోయినారు కదండి. ఏదో ఒక కోరిక. కోరిక అంటే ఎన్ని కోరికలు లేవు మనిషికి, ఎన్నో కోరికలు. జడభరతుడు చూశారా, ఆ జింక మీద ప్రేమ పెంచుకొని ఆ జింకై పుట్టాడు నెక్స్ట్ జన్మలో. అది కామమే కదా, కోరిక ఆశ ఆ జింక మీదనే ఉంది మనస్సు అంతా కూడా. మనస్సు దేనిమై దేనినైతే పట్టుకుంటుందో ప్రతి క్షణం అదే కామం. ఇక దానికి వేరే ఆలోచన ఉండదు, నాకు బుర్ర పనిచేయడం లేదు, బుర్ర అంటే ఏం లేదు, మనసు పనిచేయడం లేదు అని అర్థం. మనసు పనిచేయడం అంటే ఏమైంది మనసుకి అంటే, అది గురించి ఆలోచిస్తున్నాను నేను అన్నాడు. అంటే వివేకం కూడా పనిచేయనంతగా ఆలోచిస్తున్నావు అంటే జాగ్రత్త అని అర్థం. జాగ్రత్త అన్న ఎవరు వింటారండి, అది పట్టుకుని లాగేస్తుంటే ఒక పక్కన మ్యాగ్నెట్ లాగా ఆ వస్తువు ఆ వ్యక్తి కానీ ఏదైనా సరే చాలా కష్టం, మనకు తెలియకుండానే పడతాం. జాగ్రత్తగా ఉండాలి. అందుకనే యమధర్మరాజు చెప్పాడు నచికేతుడితో, క్షురస్య ధారా నిశిత దురత్యయ. ఈ ఆధ్యాత్మిక మార్గం అనేటటువంటిది కత్తి మీద సాము లాంటిది. కత్తి మీద నడవడం ఎంత కష్టం తెలుసా, కత్తి అసలు పట్టుకోవడమే కష్టం అంటే నడవమంటానే ఉంటాడు. ఒక పక్కన కాదు రెండు పక్కలు ఉందిట, రెండు పక్కల పదునున్న కత్తిని పట్టుకోవడం ఎట్లాగండి. జాగ్రత్తగా పట్టుకోవాలి, చెయ్యి తెగుతుంది లేకపోతే. ఆధ్యాత్మిక మార్గం అంటే ఇప్పుడు అలా చెప్తే ఇంకా భయపడతారు అసలు ముందు. అందుకని కచ్చి ధీర ప్రత్యేగాత్మానమైక్షతు, ధీరుడైన వాడే జ్ఞానాన్ని పొందుతాడు కాని పిరికి పొందలు పొందలేరు. పిరికి పొందలంటే ఏమిటి, మానసిక బలహీనత ఉన్నవాళ్ళు, ఇంద్రియ లోలత్వం ఉన్నవాళ్ళు, దురాశలు ఉన్నవాళ్ళు, వాళ్ళు ఈ జ్ఞానాన్ని పొందలేరు. ఈశ్వర కృప, గురుకృప, శాస్త్రకృపతో ధైర్యంగా ఆత్మకృపను పొందిన వాళ్ళు మాత్రమే పొందుతారు, వాళ్ళకు మాత్రమే ఇది అర్థమవుతుంది. కనుక భగవంతుణ్ణి ఏమని అడగాలి తెలుసా, నాకు శక్తి నీవు, నాకు శక్తి ధైర్య సాహసాలు నీవు, ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఆటంకాలన్నింటినీ ఎదుర్కొనేటట్లుగా నాకు అనుగ్రహాన్ని ప్రసాదించు అని అడగాలి. అలా ప్రసాదించి అడిగినప్పుడు దురాసదం కామం రూపం శత్రుం జహి అన్నాడు అర్జున. వదిలిపెట్టు, నువ్వు ఈ యొక్క మమకారాన్న బంధాల్లో పడవాకు, నా తాతయ్యని నా గురువుగారని చెప్పి మమకారాల్లో పడవాకు, ధర్మం మోక్షమే ప్రధానం అని నీ యొక్క కర్మాన్ని నువ్వు ఆచరించాలి. యుద్ధం చేయడమే నీ కర్మ కానీ రాగద్వేషాలకు లోను కాకూడదు, కామక్రోధాలకు లోను కావద్దు, కర్మయోగం చెయ్యి నాయన అని చెప్పి ఇంతటితో కర్మయోగాన్ని పూర్తి చేశారు కృష్ణ పరమాత్మ. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః.